ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
ముండకోపనిషత్ మొదటి అధ్యాయం 6వ మంత్రం. మొదటి అధ్యాయం మొదటి ఖండం 6వ మంత్రం.
యత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రమవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం.
అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఈ ముండకోపనిషత్ గురు శిష్య పరంపర ఎలా వచ్చింది, ఈ పరావిద్య బ్రహ్మ విద్య అనేటువంటిది గురు శిష్య పరంపర ద్వారా అనాదిగా వస్తున్నది అని చెప్పిన తర్వాత, శౌనకుడు అనేటువంటి శిష్యుడు అంగిరసుణ్ణి విధిపూర్వకంగా సమీపించి, వినయ మర్యాదలతో సమీపించి, నేను చెప్పలేదండి, మంత్రంలోనే చెప్పింది, విధివత్ ఉపసన్న పప్రచ్ఛాన్. ఎవరైతే వినయ విధేయతలతో గురువును సమీపిస్తారో వారికి ఆ గురువు తత్వజ్ఞానాన్ని బోధిస్తారు. శౌనకు అడిగినటువంటి ప్రశ్నలకు కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, దేనిని తెలుసుకుంటే అన్ని తెలిసినట్లుగా భావింపబడుతుందో అటువంటి పరమసత్యం ఏదో ఉన్నదని వినికిడి విన్నాను. ఓ గురువర్య, ఆ విషయాన్ని నాకు చెప్పవలసింది. అప్పుడు అంగిరసుడు, రెండు విద్యలు చెప్పబడినయి, ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య అని. విఘ్నులు చెప్తారు అని చెప్పి అంగిరసుడు శౌనకుడితో చెప్తాడు. విఘ్నులు చెప్తారు అంటే ఏమిటి? జ్ఞానులైనటువంటి వాళ్ళు అంటారు, అక్కడ రెండు విద్యలు ఉన్నాయట, అవి తెలుసుకోవాలి అని చెప్పి వారు చెప్తారు అని అన్నారు. ఎక్కడ అహంకారం అనేటువంటిది కనపడకూడదు మనలో. ప్రతి ఒక్క మాట కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటిది, సూక్ష్మంగా పరిశీలించాలి. అందుకని ఆ గురువు పరంపరలో వచ్చిన విద్యలో ఎప్పుడు అహంకారం ఉండదు. ఎందుకంటే తన గురువు నుంచి నేర్చుకున్నది కాబట్టి, నా సొంత గొప్పదనం ఏమీ లేదు నాయన, అంతా గురువు యొక్క మహాత్మ్యమే అనేటువంటి భావన మనసులో ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడే బ్రహ్మజ్ఞానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అహంకారం ఉన్నంతసేపు మనిషికి బ్రహ్మజ్ఞానం కలగదు. ఏ విధంగా అహంకారం ఉంటుందో మనలో మనకే తెలియదు, అది గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ గురువే మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టి ఆ బోధన ద్వారా, ఎందుకంటే ఈ శిష్యుడికి ఆత్మజ్ఞానం రావాలి అంటే ఈ అహంకారం ఉండకూడదు, దీన్ని ఎలాగైనా పోగొట్టాలి అని చెప్పి గురువు ప్రయత్నంలో చేస్తూ టీచింగ్ చేస్తుంటారు, విద్యను బోధిస్తారు. అందుకని విద్యను చెప్పడమే కాకుండా ఆ రోజుల్లో శిష్యులు గురువు దగ్గరే ఉంటూ వినయ విధేయతలు బాగా అలవర్చుకునేవాళ్ళు. ఆ పరావిద్య ఏమిటి, అపరావిద్య ఏమిటి అని చెప్పారు. అపరావిద్య అంటే ఈ నాలుగు ఋగ్వేదాలు, శిక్షాకల్పం, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, ఇవన్నీ కూడా అపరావిద్యలు. పరావిద్య అంటే అక్షర విద్య. అక్షర విద్య అంటే ఏదైతే క్షీణించదో, అన్ని కాలాల్లోనూ ఉంటుందో, అది అక్షర విద్య. ఆ అక్షరాన్నే బ్రహ్మం అని పిలుస్తారు. ఆ అక్షరం అనేటువంటి దానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు ఉండవు, గ్రహించడం కష్టం, అదృశ్యం, దాన్ని కళ్ళతో చూడలేవు, అగ్రాహ్యం, ఈ మామూలు బుద్ధి మనసులతో నువ్వు గ్రహించలేవు. మామూలు బుద్ధి మనసుతో గ్రహించేటట్లయితే కంప్యూటరు, ఫిజిక్స్, కెమిస్ట్రీ నాలెడ్జ్ వచ్చినట్లుగానే రావచ్చు కదండి. కానీ ఈ యొక్క జ్ఞానం అలా రాదు నాయన, దీనికి ప్రత్యేక సాధన కావాలి. అగోత్రం అవర్ణం, ఆ అక్షరం బ్రహ్మకి గోత్రం అనేటువంటిది లేదు. బ్రాహ్మణ వర్ణమా, క్షత్రియ వర్ణమా, శూద్ర వర్ణం అనేటువంటి వర్ణాలు లేవు దానికి. అటువంటి బ్రహ్మస్వరూపం ఆరవ మంత్రంలో చెప్పబడింది. ఈ అక్షరం నిత్యమైనటువంటిది, ఇది నిత్యమైనటువంటిది అక్షరం, ఎల్లప్పుడూ ఉంటుంది. విభుం అంటే అన్నింటా వ్యాపించి ఉన్నది, సర్వగతం అంతటా ఉన్నది, అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది. చూడండి కరోలరీ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అన్నింటిలోనూ ఉండవలసి ఉండదగింది. అర్థమలే, సర్వగతం ఏంటి, ఆల్ పర్వేడింగ్, అంతటా వ్యాపించి ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అందరిలోనూ ఉంటుంది. సర్వగతం తస్మాత్ విభుం, సుసూక్ష్మం, ఇది చాలా సూక్ష్మమైనటువంటిది, కంటికి కనపడదు అని అర్థం. దేన్ని సూక్ష్మం అంటామండి? కంటికి ఏదైతే కనపడదో దాన్ని సూక్ష్మం అంటాం. కంటికి బ్యాక్టీరియా కూడా కనిపించదు కదండి, మైక్రోబులు కూడా కనిపించవు కదా, వాటిని మైక్రోస్కోప్ పెట్టి చూసుకోవచ్చు. కానీ ఈ యొక్క బ్రహ్మాన్ని మైక్రోస్కోప్ పెట్టి కూడా చూడడానికి సాధ్యం కాదు. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మం అని చెప్పుకోవచ్చు. సట్లర్ దాన్ సట్లెస్ట్, అణోరణీయాన్ అంటాం. సుసూక్ష్మం తద్ అవ్యయం. వ్యయం అంటే క్షీణించిపోయేటటువంటిది, వ్యయం అంటే ఖర్చు అయిపోతుంది. ఈ అవ్యయమైనటువంటి అక్షరం బ్రహ్మ అవ్యయం కాబట్టి ఎప్పుడు కూడా క్షీణించదు. అవ్యయం యత్ భూతయోనిం, ఈ జీవరాశులన్నింటికీ కూడా స్థానం. భూతయోనిం అంటే గర్భం అన్నాడు. ఎలాగైతే ఈ జీవరాశులు పుట్టడానికి గర్భం అంటాం చూసారా, మూలస్థానం అని అర్థం. యోని అంటే మూలస్థానం. భూత యోనిం, ఎవరికి తెలుస్తుందండి ఈ అక్షరం? ధీరాహ పరిపశ్యంతి, ధీరులైనటువంటి వాళ్ళు, తెలివిగలిగిన వాళ్ళు, బుద్ధిమంతులు. ధీరులంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, శాంతి, శ్రద్ధ, సమాధానం, వివేకం, ఇవన్నీ ఉన్నవాళ్ళు ధీరులండి. ధీరులంటే నేను కరాటే నేర్చుకున్నాను, జూడో నేర్చుకున్నాను, నేను ధీరుణ్ణే, ఆ ధీరులు కాదు. ఇక్కడ సూక్ష్మమైనటువంటి, అతి సూక్ష్మమైనటువంటి, నిశితమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఆలోచన పరులు అని అర్థం. థింకింగ్ పీపుల్, థింకింగ్ పీపుల్ హూఆర్ ఇమోషనల్లీ సౌండ్ పీపుల్ అని అర్థం. థింకింగ్ పీపుల్ హూఆర్ దే, ఎవరు ఆలోచన పరులండి? ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమవుతుంది. ఇమోషనల్లీ డిస్టర్బ్డ్ పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ పీపుల్. ద పర్సన్ ఇమోషనల్ కోషెంట్ అని చెప్తాం కదా, ఇమోషనల్ కోషెంట్ అండ్ ఇంటలెక్చువల్ ఐక్యూ అండ్ ఈక్యూ. వెన్ ద ఈక్యూ ఈజ్ డిస్టర్బ్డ్ ద ఐక్యూ విల్ నాట్ ఫంక్షన్ అని చెప్తారు స్వామీజీ, పరమార్థానంద స్వామీజీ. మన ఈక్యూ, మనం ఎప్పుడైనా ఇమోషనల్ డిస్టర్బెన్స్లోనే ఉంటాం, ఇమోషనల్గా డిస్టర్బ్డ్. ఇమోషనల్గా డిస్టర్బ్ అయ్యే పర్సన్కి ఇంటలెక్ట్ పనిచేయదు. ఏమిటండి మీ సొంత సాహిత్యమా స్వామిని? నా సొంత సాహిత్యం కాదు, సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఇమోషనల్గా బలహీనంగా ఉండే వ్యక్తికి థింకింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అందుకని ఇమోషనల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి ముందు మనిషి. వాళ్ళు ధీరులంటే అర్థమైందా? అటువంటి ధీరులు పరిపశ్యంతి, ఈ యొక్క అక్షర బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. పరిపశ్యంతి అంటే చూస్తారు. మీరు డిక్షనరీ చూస్తే పశ్యంతి అంటే చూస్తారు అని ఉంటుందండి. దాని డిక్షనరీ మీనింగ్ తీసుకొని గురుముఖంగా చదివిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పుస్తకం ఇది ముందు పెట్టుకుంటారు, డిక్షనరీ పెట్టుకుంటారు. పశ్యంతి, పశ్య అంటే దృశ్య ధాతు, పశ్యంతి అంటే సీన్ అన్నా, చూస్తారు అన్నారు. ఓహో, నేను కూడా ఒక రోజుకి ఆత్మని చూస్తాను, అక్షరం బ్రహ్మని చూస్తాను. అందుకని ఎదురు చూస్తూనే ఉంటాడు సంవత్సరాల తరబడి. అందుకని ఎవ్రీ సైన్స్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ జార్గాన్స్, హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్. ఇక్కడ పశ్యంతి అంటే గ్రాహ్యంతి, దే అండర్స్టాండ్, తెలుసుకుంటారు వివేకం ద్వారా. ఏమిటి అక్షర బ్రహ్మం? దాన్ని వర్ణిస్తున్నాను. సృష్టికి కారణభూతమైనటువంటిది చెప్పాం కదా, భూతయోనిం అన్నాం. ఎలా భూతయోనిం అండి? భూతాలన్నిటికీ కారణం ఎలా అంటే ఆ అక్షరం బ్రహ్మంలో నుంచి అన్నీ పుట్టినాయి, ఆ అక్షరం బ్రహ్మ మూలంగానే అన్నీ ఉంటున్నాయి, ఆ అక్షర బ్రహ్మంలోకి అన్నీ కలిసిపోతాయి. యథోర్ణ నాభి సృజతే గృహతే చ, ఎలాగైతే ఈ యొక్క సాలెపురుగు నుంచి ఆ గూడు సృష్టింపబడుతుందో, ఆ సాలెపురుగు ఉన్నంతసేపు ఆ గూడు ఉంటుందండి, రక్షింపబడుతుంది. మళ్ళీ ఆ సాలెగూడు, ఆ సాలెగూడు సాలెపురుగు నోట్లోకే వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ అక్షర బ్రహ్మం నుంచి సమస్త ప్రపంచం సృష్టింపబడింది. ఈ అక్షర బ్రహ్మం ద్వారానే సస్టైన్ అవుతున్నది, ఈ అక్షర బ్రహ్మంలోకే లీనమైపోతుంది అని చెప్పి మొదటి ఉదాహరణ ఏడవ మంత్రంలో, యథోర్ణనాభి సృజతే గృహతే చ. ఊర్ణనాభి అంటే సాలెపురుగు, సాలెపురుగు యొక్క ఆయన గూడు ఎలా నిర్మింపబడుతుందో, వెనక్కి తీసుకోబడుతుందో. సృజతే అంటే సృష్టింపబడడం, గృహతే వెనక్కి లాగు తీసుకోవడం. అదేవిధంగా అక్షర బ్రహ్మ నుంచి ప్రపంచం పుడుతుంది. అంతేకాకుండా యథా ఏ విధంగానైతే పృథివ్యాం ఓషధయః సంభవంతి, ఈ పృథివిలో నుంచి అన్ని ఔషధులు, అన్ని చెట్లు, వృక్షజాలమంతా కూడా పుడుతున్నది కదా, వృక్ష సమూహం, ఒక్క పృథివిలో నుంచి అనేకమైనటువంటి అనేక రకాలైనటువంటి, ఎన్ని రకాలండి, ద ప్లాంట్ కింగ్డమ్, యు హావ్ టు స్టడీ బాటనీ, వృక్ష శాస్త్రం అంటారు దాన్ని. ఈ సమస్త వృక్ష సంపద అంతా కూడా ఒక్క భూమి నుంచే కదా పుట్టింది. అదేవిధంగా ఒక్క బ్రహ్మం నుంచే ఈ రకరకాలైనటువంటి జీవరాశులు, ఎన్ని జీవరాశులు ఉన్నాయండి, ఎన్నో కోట్లు ఉన్నాయట, స్పీషీస్ ఇన్ క్రోర్స్ ఇన్ నెంబర్, అవన్నీ కూడా ఈ ఒక్క బ్రహ్మం నుంచే వచ్చేసినాయి. అది పృథివ్యాం ఓషధయః సంభవంతి. అదేవిధంగా యథా సతః పురుషాత్ కేశలోమాని, ఈ మూడు ఎగ్జాంపుల్స్ ఎందుకని చెప్పాను లాస్ట్ క్లాస్లో మళ్ళీ గుర్తు చేస్తాను. మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే సలక్షణం సృష్టి. సలక్షణం అంటే సాలెపురుగులో నుంచి దాని నోట్లో నుంచి వచ్చినటువంటిదే ఆ సలైవ, దాని నోట్లోకి వెళుతుంది, ఇది సలక్షణం. సేమ్ ఫీచర్స్. రెండవ ఎగ్జాంపుల్ దేనికి చెప్పాను, పృథివ్యాం ఓషధయ సంభవంతి అంటే ఒకే దాంట్లో నుంచి అన్ని రకాలైనటువంటి రావడానికి, వేరియస్. మరి పృథివీ జడం కదండి, అలాగే మీ బ్రహ్మం కూడా జడమా, చలనం ఉండదా ఆయనకి, చైతన్యం లేదా, ఒక జడ వస్తువా అంటే అలా కాదు. జడ వస్తువు అయినటువంటి పృథివిలో నుంచి వృక్షజాలం అంతా వచ్చింది, చేతనమైనటువంటిది వచ్చింది. అంతేకాకుండా చేతనమైనటువంటి మా అక్షరం బ్రహ్మంలో నుంచి అచేతనము వస్తాయి, చేతనము వస్తాయి, అది యునీక్నెస్ ఆఫ్ బ్రహ్మన్. అర్థమైందే, చేతనమైనటువంటి, ఎలాగైతే చేతనమైనటువంటి పురుషుల్లో నుంచి యథా సతః పురుషాత్ జీవించి ఉన్నటువంటి, సతః అంటే జీవించి ఉన్న, పురుషాత్ అంటే శరీరం నుంచి, ఈ పురుషుడి శరీరం నుంచి, కేశలోమాని, ద హెయిర్, ఎక్స్టర్నల్ హెయిర్ ద బాడీ. లోమాని అంటే లరయో అభేద, లోమం అనేదాన్ని రోమం అంటారు, రోమం అనేదాన్ని లోమం అని కూడా అనొచ్చు, కేశలోమాని అని. ఇవన్నీ కూడా జడమైనటువంటిది, ఈ కేశలోమం జడం, ఇనర్ట్. దేని నుంచి వచ్చింది, చైతన్యమైనటువంటి పురుషుడి నుంచి వచ్చింది. అదేవిధంగా ఈ చైతన్యమైన స్వరూపమైనటువంటి అక్షర బ్రహ్మం నుంచి చేతనం అచేతనం రెండు కూడా సృష్టింపబడినాయి. చేతనం అచేతనం, ఈ కొండలు ఇవన్నీ అచేతనం కదండి, అచేతనమైనవి కూడా సృష్టింపబడినాయి. తథా ఆ విధంగా అక్షరాత్, నాలుగో లైన్ అక్షరాత్ అంటే ఆ అక్షర బ్రహ్మము నుండి అర్థం. సంభవతి ఇహ విశ్వం, ఈ విశ్వం అంతా కూడా సంభవించింది, పుట్టింది అని అర్థం. ఇవన్నీ తెలియకుండానే, ఉపనిషత్తులు చదవకుండానే మనం ఏం చెప్తాం, అంతటా భగవంతుడే ఉన్నాడండి కదా, ఇది చదవకపోయినా కూడా మనకు తెలుసు, కానీ వివరంగా తెలియదు. ఏదో మా అమ్మ తాతయ్య మామయ్యలందరూ చెప్పారు, మా అమ్మమ్మలు చెప్పారు, అంతటా దేవుడే కదండి ఉన్నాడు, అన్నింటా దేవుడే కదండి ఉన్నాడు. ప్రహ్లాదుడు కూడా అందుకే అడిగాడు కదా, తండ్రి అడిగినప్పుడు ఎక్కడున్నాడు నీ నారాయణుడు, అన్నిటా ఉన్నాడా అంటే ఆ అంతటా ఉన్నాడు అన్నప్పుడు హిరణ్యకశిపుడికి ధీమా అనమాట, అంతటా ఉంటాడు కానీ ఈ స్తంభంలో ఎక్కడుంటాడు, ఈ జడమైనటువంటి స్తంభంలో ఉంటాడు ఆయన అని చెప్పి ఉంటే ఈ స్తంభంలో చూపించు నాయన అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థిస్తే ఆ నరసింహస్వామి ఆ స్తంభంలో కనపడతాడు. దేనికండి ఈ కథ? నరసింహావతారం ప్రహ్లాద చరిత్రం దేనికోసం? అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం, మన బుద్ధికి తెలియజేయడం కోసం ఆ పురాణ రూపంలో, కథల రూపంలో చెప్పారు మన వాళ్ళు. 5 ఏళ్ల వయసులో 10 ఏళ్ల వయసులో ఆ కథ చెప్తే ఆనందంగా వింటాం. విని ఏం చెప్తుంది అమ్మా, నాయన చూసా ప్రహ్లాదుడు స్తంభంలో కూడా భగవంతుని చూశాడు, కాబట్టి చీమలో, పుట్టలో, చెట్టులో, కొండలో, గుహలో, నదిలో, ఆకాశంలో, క్రింద అంతా కూడా భగవంతుడే అని తెలుసుకో అని చెప్తుంది. అప్పుడు ఆ పిల్లవాడికి, ఆ చిన్న బిడ్డకి అంతటా భగవంతుడే అని చెప్పి ఒక గౌరవం, ఒక విశ్వాసం, ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ తల్లి వాడికి ఇది బోధించదు, ఎందుకంటే వాడికి అర్థం కాదు, చిన్న వయసు కదా. యథోర్ణ నాభి సృజతే గృహ తేచ అంటే ఇప్పుడు ఇప్పుడే మనకే అర్థం కావడం లేదు, వాడికేం అర్థమవుతుందండి చిన్నపిల్లవాడికి కదా. కాబట్టి అలా కథల రూపంలో చెప్పారు. అలా కథల రూపంలో వింటే ఒకసారికైనా ఇలా వచ్చి షిరిడి సాయాలకు వచ్చి ఒకరోజుకన్నా ఉపనిషత్తు వినకపోతారా అని చెప్పి మనల్ని ఆ గురువులో పెట్టారు మన వాళ్ళు మహాత్ములు. ఈ విషయం తెలుసుకోవాలి మనం. ప్రతి ఒక్క కథ, ప్రతి ఒక్క పురాణం, చాలామంది స్టూడెంట్స్, తమిళియన్ స్టూడెంట్స్ చాలా కాలంగా వస్తున్నారు మైలాపూర్ టీ నగర్లో. వాళ్ళు చెప్తున్నారు ఉపనిషత్తులు ఇవన్నీ వింటూ, ఏమండి మీరు చెప్పిందంతా ఆ తిరుప్పావై, తిరువెంబావై, తిరువాచకం, తిరుమందిరంలోనే ఉన్నదండి అన్నారు. వాళ్ళు అవన్నీ చదివి వచ్చారు కొంచెం గొప్ప, ఏదో చిన్నప్పుడు చదువుతాం కదా. ఇప్పుడు వేదాంతం వింటూ ఉంటే ఇదంతా కూడా అందరూ చెప్పబడిందండి అని అంటున్నారు వాళ్ళు. అంటే ఏమిటి అర్థం? ఇక్కడ తమిళ కవులందరూ కూడా మహాభక్తులు, ఆ ఉపనిషత్తు సారాన్ని ఆ తమిళ గ్రంథాల్లో ఇమిడ్చారు. ఇమిడ్చడం వల్ల అలాగే తెలుగు గ్రంథాల్లో ఇమిడ్చారు తెలుగు పండితులు, మహానుభావులు. అలాగే అన్ని భాషల్లోనూ ఈ యొక్క ఉపనిషత్తు సారాన్ని అందజేయబడింది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏది చదువుతున్నప్పటికీ కూడా అది ఉపనిషత్తుల సారానికి వేరైనటువంటిది కాదు, వేరే చెప్పడానికి లేదు. అసలు ఏం చెప్తావు? ఇక్కడ చెప్పబడినటువంటిది లేదే, ఈ వేదాల్లో చెప్పబడినటువంటిది ఏది లేదు. ఏది ఎవరు చెప్పినా అది ఇందులో ఉండాలి. విచిత్రం కదండి, ఏది ఎవరు చెప్పినా అది ఇందులో ఉండాలి. ఇక్కడ లేనిది అక్కడ ఉండదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేకుండా ఉండదు. అర్థమైందా? ఈ ఉపనిషత్తుల్లో లేనటువంటిది అక్కడ ఉండదు. ఎవరు ఏ పుస్తకం, ఏ గ్రంథం రాసినా దైవానికి సంబంధించింది. అక్కడ లేనటువంటిది ఇక్కడ లేనటువంటిది అక్కడ ఉండదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉండి తీరాలి. అర్థమైందా? అది సంభవతీహ విశ్వం. ఇంతవరకు పోయిన వారం చూశాం. తర్వాత శ్లోకం, 8వ శ్లోకం, 8వ మంత్ర.
తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చామృతం.
సృష్టి అంటే ఏమిటండి? సృష్టి ఎలా వచ్చిందండి? హౌ దిస్ క్రియేషన్ హ్యాస్ కమ్ అనే దానికి విపులంగా ఈ మంత్రం చెప్తోంది. అంగిరసుడు చెప్తున్నాడు శవనకుడికి. ఈ బ్రహ్మం, అక్షరం బ్రహ్మం నుంచి ఈ సృష్టి అంతా వచ్చిందని చెప్తున్నారు కదా, ఎలా వచ్చిందండి అని అంటే, తపసా చీయతే బ్రహ్మ. ఈ బ్రహ్మ, అక్షరం బ్రహ్మ తపస్సు చేశాడట. ఎలా తపస్సు చేశాడండి? మనలాగా కూర్చొని కళ్ళు మూసుకొని పద్మాసనం కూర్చొని తపస్సు చేయలేదు. ఇక్కడ తపస్స అంటే చీయతే అన్నారు, చింతన చేయడమే తపస్సు చేయడం. చింతన తపశ్చింతాయాం అని అర్థం. తపశ్చింతాయాం అంటే తపం అంటే చింతన చేయడం అని. చీయతే అన్నారు, చీయతే అంటే వృద్ధి పొందడం. వృద్ధి పొందడం ఎలా వృద్ధి పొందాడు? చింతన ద్వారానే వృద్ధి పొందాడు. సంకల్పం చేయడం వల్ల మనసులో చింతన, విజువలైజ్ అంటారు, విజువలైజింగ్. బ్రహ్మన్ విజువలైజ్డ్, దట్ ఈస్ కాల్డ్ తపసా చీయతే. విజువలైజ్ చేయడం వల్ల ఏమైంది? వృద్ధి పొందాడట బ్రహ్మన్. చెప్తాను ఎలాగో, ముందు మీనింగ్ చెప్పిన తర్వాత, అర్థం చెప్పిన తర్వాత ఆ వివరణ చేస్తాను. మళ్ళీ ఈ యొక్క బ్రహ్మన్ చీయతే అంటే అభివృద్ధి చెందాడు అని అర్థం. దేనివలన? తపస్సు ద్వారా. తపస్సు అంటే ఏమిటి? చింతన చేయడం ద్వారా. మనం కూడా చింతన చేస్తాం కదండి, జనవరి 1st ఏం చేయాలా అని, జనవరి 1st ఎక్కడికి వెళ్ళాలా, ఏ గుడికి వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలి, ఇదంతా చింతనే కదా. మీరేం చూస్తున్నారు? తపస్సే. సంక్రాంతి రాబోతుంది, ఎప్పుడు అక్కడ ఏం చేయాలి, సంక్రాంతికి ప్లాన్ ఇప్పుడే వేస్తున్నారా లేదా? ఎప్పుడో 15 రోజులు ఉండే పండగకి ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తున్నారు. తపస్సు అంటే ఏమిటండి? చింతన, విజువలైజింగ్ ద ఫ్యూచర్ ప్లాన్. అది తపసా చీయతే బ్రహ్మ. ఆ తపస్సు చేయడం వల్ల ఏమైంది? ఆ చింతన చేయడం వల్ల వృద్ధి అవ్వడం వల్ల అన్నం అభిజాయతే. అన్నం అంటే ఇక్కడ మనం తినేటువంటి సాంబార్ అన్నం, రసం అన్నం కాదు. అన్నం అంటే అవ్యక్తం అని అర్థం. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. అవ్యక్తం, అన్మానిఫెస్ట్, కంటికి కనపడదు, మాయా అంటాం, ప్రధానం అంటాం. మాయా, ప్రధానం, అవ్యక్తం, దాన్ని ఇక్కడ అన్నం అని చెప్పబడింది. ఎందుకండి అవి అన్నం అని చెప్పడం, అవ్యక్తం అని చెప్పచ్చు కదా. నన్ను అడగవాకండి, ఉపనిషత్తుని అడగండి, పోయి నేను చెయ్యను. అన్నం అని చెప్పబడింది. అన్నాత్ ఆ అవ్యక్తం నుండి. ఇంకా టెక్నికల్ టర్మ్లో చెప్పాలంటే అన్నం అంటే, అవ్యక్తం అంటే మాయా సహితం బ్రహ్మ ఈశ్వర అని అర్థం. అవ్యక్తం అంటే ఈశ్వరుడు అని అర్థం. మాయా సహితం బ్రహ్మ, మాయా ప్లస్ బ్రహ్మని ఏం చెప్పాను? ఈశ్వర. మాయా ప్లస్ బ్రహ్మన్ ఈశ్వర, ఈశ్వర మైనస్ మాయా బ్రహ్మ. అందుకే రాసుకోవాలి ఇవన్నీ. రాసుకుని మళ్ళీ ఇంటి దగ్గర చదువుతుంటే గుర్తొస్తాయి. ఇది చెప్పినదే పాఠం. ఇది చాలా ముఖ్యం. ఎందుకండి నోట్స్ ఈ టైం ఈ రేజీలో మాక్క అంటారు? అంటే చిన్న విద్యార్థులమే మనం. ఈ వేదాంత విషయంలో విద్యార్థులమే కదా. సో మాయా ప్లస్ బ్రహ్మన్ ఈశ్వరుడు, ఈశ్వర మైనస్ మాయా బ్రహ్మన్. సో మాయా సహితం బ్రహ్మని అవ్యక్తం అని చెప్పబడింది. అర్థమైందా? ఇప్పుడు అర్థం చేసుకున్న ఈ విషయం ఇంకా 5-6 ఉపనిషత్తులు చదవాలి. అవన్నీ అర్థం కావాలంటే ఇది బేస్, 1st ఉపనిషత్తు ఇది. ఇక్కడే మనం క్యాజువల్గా విన్నామంటే అసలు అవి మైండ్కే ఎక్కవు. అందుకనే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. అన్నాత్ ప్రాణ, ఆ ఈశ్వరుడి నుంచి ఏమి పుట్టిందట? ప్రాణ. ప్రాణ అంటే హిరణ్య గర్భ అని అర్థం. హిరణ్య గర్భ లేకపోతే సూత్రాత్మ అంటారు. ప్రాణం అంటే మనం గాలి తీసుకుంటే ఈ ప్రాణం కాదు. సూత్రాత్మ, హిరణ్య గర్భుడు, బ్రహ్మాజీ, 4 తలల బ్రహ్మ. చాలా శ్రద్ధ కావాలి దీనికి, శ్రద్ధాభక్తి కావాలి. సో హిరణ్య గర్భ, దాన్నే సూక్ష్మ ప్రపంచం అంటారు. ప్రాణాహ ప్రాణహ. ఈ ప్రాణం నుంచి మనహ, ఈ హిరణ్య గర్భుడి నుంచి మనస్సు అనేటువంటిది పుట్టిందట. కాస్మిక్ మైండ్ అంటారు, టోటల్ మైండ్. అంటే ఈ ప్రాణం శక్తి ద్వారా ఈశ్వరుడు మాయాశక్తి చేత బ్రహ్మాన్ని సృష్టిస్తాడు. చూసారా ఎంత కష్టంగా ఉందో? అదే కథ చెప్తే, నాలుగు తలల బ్రహ్మ ఆయన సృష్టి చేశాడు అని అంటాం కదా. అలా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో కొంచెం పెద్దవాళ్ళం అయినాం కదా అర్థం చేసుకుంటారనే దృష్టితో చెప్తున్నాను. కష్టపడైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఇంకెప్పుడు అర్థం చేసుకుంటామండి? ఇంకా చిన్నపిల్లలం కాదు కదా ఆ నాలుగు తలకాయల బ్రహ్మ, నాలుగు వేదాలు అట్లాగే చదువుకోవడానికి కొంచెం కష్టపడాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రాణ అంటే ఆ ఒక బ్రహ్మాజీ అంటే నాలుగు తలల బ్రహ్మనే హిరణ్య గర్భుడు అంటారు ఇక్కడ. ఆ హిరణ్య గర్భుడి నుంచి మనస్సు అనేది పుట్టిందిట. ఏ మనస్సు? టోటల్ మైండ్. మనందరి మనసులు కలిపితే ఒక మనస్సు అవుతుంది కదా. ఆ మనస్సు సూక్ష్మమైనటువంటిది. ప్రాణాన్ని హిరణ్య గర్భుడేమో క్రియాశక్తి, ఈ మనస్సు అనేటువంటిది జ్ఞానశక్తి. సంకల్ప వికల్పం చేసేటటువంటి మనస్సు ఏదైతే ఉందో అది పుట్టిందిట. ఆ మనస్సు నుండి సత్యం అనేటువంటిది పుట్టింది. సత్యం అంటే మనం మాట్లాడే సత్యం కాదు, స్పీకింగ్ ట్రూత్, దాన్ని క్యాపిటల్ లెటర్లో వ్రాయం. ఈ సత్యం అనేటువంటిది ఇక్కడ విజిబుల్ యూనివర్స్ అంటారు. ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, పంచభూతాలు. ఈ పంచభూతాలు పుట్టినాయట. దేని నుంచి? మనస్సు నుంచి. స్థూల పంచభూతాలు అంటే గ్రాస్ ఎలిమెంట్స్ పుట్టినాయి. తర్వాత ఈ యొక్క పంచభూతాల నుండి లోకాహ కర్మసు అమృతం, ఈ లోకాలన్నీ పుట్టినాయిట. పద్నాలుగు లోకాలు, ఈరేడు భువనంగళ్ళు అంటారు కదా తమిళంలో, పద్నాలుగు లోకాలు. మనం ఉండేది ఒక లోకం, ఇంకా 13 లోకాలు లెక్క పెట్టండి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. డౌన్ బిలో 7 లోకాస్, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల. 7 లోకాలు అధహ, 7 లోకాలు ఊర్ధ్వం. 14 లోకాలు ఎవరి నుంచి పుట్టినాయండి? ఏ బ్రహ్మ అయితే మాయా ఉపాధితో ఈశ్వరుడైనాడో ఆ ఈశ్వరుడి నుంచి హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడుగా మనస్సు నుంచి ఈ లోకాలన్నీ పుట్టినాయి. ఈ లోకాలన్నిటి నుంచి కర్మసు అమృతం, ఈ కర్మలన్నీ కూడా పుట్టినాయట. వాటి యొక్క ఫలం, కర్మం కర్మఫలం అన్నీ కూడా వాటి ద్వారా పుట్టినాయి అన్నారు. బాగుందండి మంత్రం, ఏమి అర్థం కాలేదు అన్నారు. కొంచెం విడమర్చి చెప్తాను. ఇక్కడ అవ్యక్తం అంటే, ఇప్పుడు మనం విత్తనం నీళ్ళల్లో వేసామనుకోండి, విత్తనం ఒకవేళ భూమిలో నాటాం, అది మొలక రావడానికి ముందు ఏమవుతుంది? ఉబ్బుతుంది, ఉబ్బుతుంది కదా. అందులో మీకు ఏమైనా చెట్టు కనపడుతుందా? మొలక కూడా రాలే ఇంకా. ఆ విత్తనం ఇట్ విల్ ఎక్స్పాండ్ అన్న, ఆ నీరు తీసుకోవడం వల్ల ఇటు పెద్దదవుతుంది. అది ఎట్లాగైతే ఉబ్బుతుందో అదేవిధంగా ఈ బ్రహ్మం కూడా, అక్షరం బ్రహ్మ కూడా మాయా అనేటువంటి ఉపాధి చేత ఫస్ట్ అవ్యక్త స్థితిలో ఉంటాడట. అది అవ్యక్తం అంటే విత్తనం ఉబ్బినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ స్థితినే ఇక్కడ అవ్యక్తం అని చెప్పాడు. బ్రహ్మ అలా ఉంటారట, చింతన చేసి రెడీగా. ఇప్పుడు రన్నింగ్ రేస్కి రెడీగా ఉంటారు చూసారా, రన్నింగ్ రేస్కి వాళ్ళు పొజిషన్లో ఉంటారు. ఇంకా స్టార్ట్ కాల రన్నింగ్ రేస్, రన్నింగ్ రేస్ ఒక కాలు ముందు ఒక కాలు వెనక పెట్టి రెడీగా విజిల్ వేయడం ఆలస్యం. అట్లా రన్నింగ్ రేస్కి రెడీగా ఉండే పొజిషన్ అవ్యక్తం అండి. తర్వాత నుంచి ప్రాణ, మనహ, సత్యం, లోకాహ, కర్మ, అమృతం ఇవన్నీ కూడా రన్నింగ్ రేస్ స్టార్టింగ్, 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, అట్లా అన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ప్రాణ అనేటువంటిది మొలక లాంటిది, సూక్ష్మం కదండి. మొలక ఎలా వస్తుంది? ఆ విత్తనాన్ని చీల్చుకొని చిన్న మొలక వస్తుంది, సూక్ష్మమే కదా. దాంట్లో ఆకులు ఏమైనా తెలుస్తాయా మీకు? కొమ్మలు ఏమన్నా తెలుస్తాయా? ఫలాలు ఏమన్నా తెలుస్తాయా? కాయలు పండ్లు తెలుస్తాయా? పూలు తెలుస్తాయా? ఏమి తెలియదు కదా. అంటే సూక్ష్మంగా ఉన్నట్లే కదా అన్ని. కాబట్టి అది ప్రాణ, మొలక ప్రాణంతో సమానం ఇక్కడ. తర్వాత ఈ మనస్సు, ఈ పంచభూతాలు ఇవన్నీ ఇప్పుడు మనకు కనపడేదంతా కూడా గ్రాస్ వరల్డ్ ఏంటంటే వృక్షం అన్నమాట, చెట్టుతో సమానం. అర్థమైందా? విత్తనం అది మొలకెత్తడానికి తయారు కావడం, ఆ మొలక రావడం, మొలక నుంచి వృక్షంగా మారటం. అర్థమైందా? అది ఈ సృష్టి ఇక్కడ. ఎలా అయితే విత్తనం ఈ విధంగా మార్పు చెందుతూ పెరుగుతుందో, అదేవిధంగా బ్రహ్మం కూడా మార్పు చెందుతూ పెరుగుతాడు అని అర్థం. తర్వాత ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది, ముఖ్యమైన విషయాలు ఇంతకుముందు చెప్పాను, కాంటెక్స్ట్ కాబట్టి గుర్తు చేస్తాను ఒకసారి. బ్రహ్మ కారణం అన్నారు కదండి, యథోర్ణ నాభి, ఎలాగైతే సాలెపురుగు తన నుంచి తనను సృష్టించుకున్నదంటే ఏం చెప్పాను? ఉపాదాన కారణం అని చెప్పాను, ఉపాదాన కారణం అని చెప్పాను, మెటీరియల్ కాజ్ అన్నాం. ఎలా సృష్టించగలిగిందండి? ఎవరు కారణం? నిమిత్త కారణం. అదే ఉపాదాన కారణం, అదే నిమిత్త కారణం. మెటీరియల్ కాజ్ అండ్ ఇంటెలిజెంట్ కాజ్ అని చెప్పాను. గోల్డ్ స్మిత్కి అయితే మెటీరియల్కి ఎక్కడికి వెళ్ళాలి? బిస్కెట్లు కొనుక్కోవాలి, బంగారం బిస్కెట్లు కొనుక్కొని కరిగించి మెటీరియల్ బయట నుంచి తేవాలి. అదే వస్త్రం నేసేవాడికి దారం పోగులు కావాలి అల్లడానికి. ఇంటెలిజెంట్ ఉంది కానీ నేనే వస్త్రాలు నేస్తానండి దారం లేకపోతే అంటాడు. కాబట్టి వీవర్ ఈజ్ డిఫరెంట్. వస్త్రం నేసేవాడు, నేతగాడు ఇంటెలిజెంట్ ప్రిన్సిపల్. నేయబడే వస్తువు ఉంది కదా, మూల పదార్థం, అది ఉపాదాన కారణం అన్నారు. గోల్డ్ అనేటువంటిది ఉపాదాన కారణం. గోల్డ్ స్మిత్ ఏమవుతాడు? ఎన్న కారణం? నిమిత్త కారణం. ఉపాదాన కారణం, నిమిత్త కారణం. అలాగే ఇప్పుడు ఈ డెస్క్ చేస్తాడు కదా వడ్రంగి, కార్పెంటర్, కార్పెంటర్ ఏ కారణం అండి? నిమిత్త కారణం. అతనికి ఉపాదాన కారణం ఏమిటి? చెక్క, వుడ్ కదా. కానీ అక్షరం బ్రహ్మ ఇప్పుడు ఈయన కారణం కదా ఈ సృష్టి మొత్తానికి. ఉపాదాన కారణం ఆయనే, నిమిత్త కారణం కూడా ఆయనే. అది కదా అర్థం చేసుకున్నాం మనం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇప్పుడు వడ్రంగి వేరు, డెస్క్ వేరు. ఎందుకంటే వడ్రంగి డెస్క్గా మారలేదు, గోల్డ్ స్మిత్ చైన్గా మారలేదు, నేతగాడు వస్త్రం నేసేవాడు వస్త్రంగా మారలేదు, ఎందుకంటే వాళ్ళు వేరు. మరి మీ అక్షరం బ్రహ్మ ఆయనే మెటీరియల్ కాదన్నారు, ఆయనే ఇంటెలిజెంట్ కాదన్నారు, అప్పుడు ఆయన ఇన్నాగే మారిపోయినాడండి, వీటిలాగే మారిపోయినాడా అని. కుండలు చేసేవాడు గనక ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం అయితే మనం ఏం చేయాలండి? కుండతో పాటు వాడిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి. అర్థమైందా? కుండలు కొనేటప్పుడు కుమ్మరి కూడా ఇంటికి వస్తాడు. ఇప్పుడు డెస్క్ వేరు, వడ్రంగి వాడు వేరు, కార్పెంటర్ మన ఇంటికి రాడు, కార్పెంటర్ మన ఇంటికి రాడు, ఏమొస్తుంది? ఫర్నిచర్ వస్తుంది. ఒకవేళ ఫర్నిచర్ కార్పెంటర్ ఒకళ్ళే అయితే, మెటీరియల్ కాదు ఇంటెలిజెంట్ కాదైతే, కార్పెంటర్ కూడా మన ఇంటికి రావాలి. అలా ఎక్కడైనా వస్తుందా? రావడం లేదు. ఉన్న సామాను పెట్టుకోవడానికి ఎడం లేకపోతే ఇంకా వడ్రంగిలు, కార్పెంటర్, గోల్డ్ స్మిత్లు వీళ్ళందరూ ఎందుకండి మాకు? ఎందుకంటే వాళ్ళు ఇంటెలిజెంట్ కాజ్ వేరు, మెటీరియల్ కాజ్ వేరు. అర్థమైందా? ఒకవేళ ఒకటే అయితే మార్పు చెందాలి కదా. అప్పుడు ఈ బ్రహ్మం అనేటువంటిది మార్పు చెందుతుందండి. ఆ విధంగా అంటే మార్పు చెందదు, మార్పు చెందకుండా మార్పు చెందినట్లుగా కనబడుతుంది ఆ ప్రపంచం. అదే మూడవ కారణం, వివర్త ఉపాదాన కారణం అన్నారు. దాన్ని వివర్తం అంటే ఏమిటి? మార్పు చెందకుండా, తన రూపాన్ని మార్చుకోకుండా సృష్టించడం అన్నమాట. స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతర ఆపత్తి వివర్త కారణం. తన యొక్క స్వరూపాన్ని మార్చుకోకుండా వేరే రూపంగా కనపడటం, దాన్ని వివర్త కారణం అన్నారు. కాబట్టి అక్షరం బ్రహ్మ అనేది మారకుండానే ప్రపంచంగా మారిపోతుందట. అది విశేషం ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు అర్థం కాకపోయినా కొన్ని రోజులకు అర్థం అవుతుంది తర్వాత మంత్రం. కాబట్టి ఈ శక్తి మాయ అనేటువంటిది శక్తి అని అర్థం ఇక్కడ. తర్వాత మంత్ర, యస్ సర్వజ్ఞః సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మనామ రూపమన్నం చ జాయతే. అదే సృష్టి క్రమాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. అంటే కాస్మాలజీ అంటారు చూసారా ఇంగ్లీష్లో, వాళ్ళు ఏదైతే కాస్మాలజీ అని మాట్లాడుతున్నారో అదే ఇక్కడ మనం విశ్వ సృష్టి దాని గురించి మాట్లాడుతున్నాం. ఉపనిషత్తులో చెప్పబడింది. ఇప్పుడు మోడర్న్గా వచ్చేవాళ్ళందరూ మోడర్న్ సైన్స్ కాస్మాలజీ ఎంత డెవలప్ అయింది ఇవన్నీ అని అనుకుంటారు వాళ్ళు, కానీ ఇవన్నీ మా ఉపనిషత్తులో ఎప్పుడో మాట్లాడబడినాయి, చెప్పబడినాయి, వివరంగా చెప్పబడినాయి. ఇది కాస్మాలజీ అంటారు. విషయ సృష్టి విషయక శాస్త్రం అని అర్థం. సృష్టి విషయక శాస్త్రం కాస్మాలజీ. ఇది సృష్టి కదండి, ఎలా వచ్చింది అని మనకు అర్థం కావడం కష్టంగా ఉంది. కానీ సృష్టి సృష్టి మనకేమిటండి అర్థమయ్యేదంటే ఆకలి అవుతుందండి, అన్నం తింటాం, నిద్ర వస్తుంది, నిద్రపోతాం. కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ యొక్క సృష్టి క్రమాన్ని తెలుసుకోవాలి. యహ సర్వజ్ఞః, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు. ఇప్పుడు నూనె వస్తుంది అనుకోండి, నువ్వుల్లో నుంచి నూనె వస్తుంది. నువ్వుల్లో నువ్వులు చూసేటప్పుడు నువ్వులని తెలుసు కదా, ఆ నువ్వులు చూసేటప్పుడు అందులో నూనె కనపడుతుందండి? కనపడదు. కానీ ఆ నువ్వులది కనుక మిషన్కి ఇస్తే నూనె వస్తుందని మనకు తెలుసు. కొబ్బరి చెక్కలో నుంచి కొబ్బరి నూనె వస్తుందని తెలుసు. కానీ కొబ్బరికాయల్లో నుంచి నువ్వుల నూనె వస్తుంది అనుకుంటారా? శనక్కాయల్లో నుంచి నువ్వుల నూనె వస్తుందా? శనక్కాయల్లో నుంచి ఏ నూనె వస్తుందండి? శనగ నూనె వస్తుంది. శనగ నూనె అనే మాట మర్చిపోయినారు అందరు. పామాయిల్ 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 చెప్పి శనగ నూనె ఇది అలవాటు లేకుండా పోయింది. కాబట్టి అంటే ఏమిటి అర్థం? మీకు ఆ జ్ఞానం ఉన్నదా లేదా? ఇప్పుడు శనక్కాయలు అయితే శనగ నూనె వస్తుందండి, నువ్వులైతే నువ్వుల నూనె. నేనంట ఏమండి శనక్కాయల్లో నుంచి నువ్వుల నూనె రాదా అని అడుగుతాను. రాదండి స్వామిని అంటే నేను అడుగుతామండి మీకు ఎలా తెలుసు అంటారు. తెలుసు అండి, ఎందుకంటే దాంట్లో నుంచి ఆ నూనె వస్తుంది, కానీ శనక్కాయల నుంచి శనగ నూనె వస్తుంది, కానీ నువ్వుల్లో నుంచి శనగ నూనె రాదు, శనగల్లో నుంచి నువ్వుల నూనె రాదు అన్నారు. ఇప్పుడు అర్థమైందా? అంటే ఏమిటండి, ఆ నువ్వుల నూనె అవ్యక్తంగా ఉన్నట్లే కదా. అందులో ఇసుకలో నుంచి నూనె తీయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరన్నా? ఇసుకలో నుంచి నూనె రాదని తెలుసు మనకు. అంటే ఏమిటి? వి నో దట్ దర్ ఈజ్ ఇట్స్ పొటెన్షియల్ సబ్స్టెన్స్ ఇన్ దాట్ అన్న అందరికీ తెలుసు మనకు. మనిషిలో నుంచి మనిషే పుడతాడు, గాడిదలో నుంచి గాడిద పిల్ల పుడుతుంది, మంకీలో నుంచి మంకీ పిల్ల పుడుతుంది, రామచిలుకలో నుంచి రామచిలుక పుడుతుంది. అంతే కదా సృష్టిలో విచిత్రం చూడండి. కాబట్టి దాని దాని స్పీషీస్ దాని దానికి వస్తాయి అని అర్థం. ఎలా తెలుస్తుంది అంటే ఇది సృష్టి క్రమం అన్నారు. అది గ్రేట్. అందుకని కొబ్బరి చెట్టు నాటితే కొబ్బరికాయలే వస్తాయి చూడండి, తాటికాయలు రావడం లేదే అన్నా. అంటే ఆ కొబ్బరికాయలు పొట్టినట్లుగా ఉంటేనే కదండి వస్తాయి. కాబట్టి ఆ బ్రహ్మంలోనే ఈ జీవరాశులన్నీ పొటెన్షియల్గా ఉన్నాయి, ఉంటేనే కదండి వస్తాయి, లేనటువంటివి ఎట్లా వస్తాయి అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అది అంటే పొటెన్షియల్గా ఉన్నది అని అర్థం. అవ్యక్తంగా ఉన్నాము అంటే కాకండి బుల్ స్టోరీస్ అనవాకండి. కంటికి కనపడకపోవచ్చు, పొటెన్షియల్గా ఉన్నటువంటిది వ్యక్తం అవుతుంది అన్నారు. యహా ఎవరైతే సర్వజ్ఞ, సర్వజ్ఞ అంటే ఆమ్నిషియంట్ అన్నారు, అన్నీ తెలిసినటువంటి. సర్వవిత్ ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ అంటారు, అంటే పర్టిక్యులర్ అంటారు, సామాన్యాన్ని తెలుసుకుంటాడు, విశేషణంగా ఉన్నదాన్ని తెలుసుకుంటాడు. ఈ అక్షరం బ్రహ్మ తన యొక్క నిజస్వరూపము తెలుసు, ఆ రాబోయేటటువంటి విశేషమైనటువంటి స్వరూపాలన్నీ కూడా తెలుసు ఆ యొక్క బ్రహ్మానికి. అర్థమైందే? సామాన్యం విశేషం, నిర్గుణం సగుణం, అది సర్వజ్ఞ అంటే నిరుపాధికం, సర్వవిత్ అంటే సోపాధికం అర్థం. దిస్ బ్రహ్మ అనేటువంటిది సర్వజ్ఞ సర్వవిత్ విశేష చైతన్యం అంటాం సర్వవిత్ని. సర్వజ్ఞ అయితే సామాన్య చైతన్యం అంటారు. ఇది రెండు టెక్నికల్ టర్మ్స్. నేను రాబోయే ఉపనిషత్తులో ఈ రెండు టర్మ్స్ మళ్ళీ డీల్ చేస్తాను, అప్పుడు చెప్పాలి మీరు ఈ వర్డ్స్ విన్నారా లేదా అని. అందుకే ఇప్పుడే చెప్తున్నాను. సర్వజ్ఞ అంటే సామాన్య చైతన్యం, సామాన్య చైతన్యం అంటే నిరుపాధిక చైతన్యం, ఎట్రిబ్యూట్స్ లేనటువంటి చైతన్యం, అది సర్వజ్ఞ. సర్వవిత్ అంటే సోపాధిక చైతన్యం, ఎట్రిబ్యూటెడ్ చైతన్యం అని అర్థం. కాళ్ళు ముక్కులు చేతులు ఉన్నటువంటి చైతన్యం, కాళ్ళు ముక్కులు చేతులు లేకుండా ఉన్నప్పుడు ఉన్న చైతన్యం ఉంది కదండి, అది సర్వజ్ఞ, ఇది సర్వవిత్. అర్థమైంది? తర్వాత యస్య తపః జ్ఞానమయం, ఈ బ్రహ్మ తపస్సు చేశాడని చెప్పాం కదండి. బ్రహ్మం అక్షరం బ్రహ్మ, ఏమిటి తపస్సు అంటే? ఆయన మనలాగా తపస్సు చేశాడని అనుకోవాకండి, జ్ఞానస్వరూపమే ఆయన తపస్సు అని అర్థం. జ్ఞానమయం తపః అంటే, జ్ఞానమయం తపః అంటే సత్వప్రధాన పూర్వకమైనటువంటిది. బ్రహ్మం సత్వప్రధానం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, సత్వాత్ సంజాయతే జ్ఞానం. మనమందరం కూడా అంటే మామూలు ప్రజలందరూ కూడా రజోగుణం తమోగుణంలో ఉన్నారు, సత్వగుణం కొంచెం ఫీబుల్గా ఉంది, అందుకనే ఆత్మజ్ఞానం రావడంలా. సత్వగుణం రావాలి అంటే రజోగుణం తమోగుణాన్ని అప్పుడే పుల్ చేయాలి, లోపల డౌన్, యూ హ్యావ్ టు పుల్ డౌన్ అన్న. మనకి ఇప్పుడు అవేంటంటే పైన ఉన్నాయి, ఇక్కడ ఏముండాలి? సత్వగుణం ఉండాలి. సత్వగుణం జ్ఞానానికి ప్రతిరూపం అన్నారు. సత్వగుణం వస్తే జ్ఞానం వస్తుంది. ఈ రజోగుణం తమోగుణం ఇవన్నిటి కూడా నిద్రకి ప్రతిరూపాలు, కోపానికి తాపానికి, రాగద్వేషాలకి, అసూయ ఈర్షలన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ రజోగుణం. రజోగుణం ఎక్కడ ఉంటుందో అవి అక్కడ ఉంటాయి. ఆ ఉన్న చోట జ్ఞానం రాదు, ఎందుకంటే రజోగుణం తమోగుణం ఉంటే సత్వగుణం ఎక్కడ వస్తుందండి? కాబట్టి అందుకే శాస్త్రం ముందు చెప్తారు, రజోగుణం తమోగుణం నుంచి బయటపడు ఫస్ట్, మనస్సును శుద్ధి చేసుకో, కోపం ఈర్ష అసూయ ద్వేషాల నుంచి, ఈ సందేహం, మనుషుల్ని సందేహించడం, తక్కువగా చూడడం, నిందించడం, ఇట్లాంటివన్నీ చెయ్యవాకు ఫస్ట్. నీకు అప్పురం బ్రహ్మజ్ఞాన సంగతి. ఇవన్నీ చెయ్యవయ్యా అంటే ఇవి చెయ్యకుండా పుస్తకాలు చదువుతూ ఉంటాడు. సాధన చేయడం కష్టం కదండి, సాధన చేయడం కష్టం. కోపం తాపం, కోపం రాకుండా ఎట్లుంటుందండి స్వామిని? వస్తూ ఉంటుంది అన్నారు. మన కోపం వస్తూ ఉంటుంది అంటే సత్వగుణం బలహీనంగా ఉంటూనే ఉంటుంది. అందుకని ఎవరైతే ఒక్క వాడి ఇంద్రియాలను జయించి కోపతాపాలను జయిస్తారో వాళ్ళు సత్వగుణ సంపన్నులు అవుతారు. ఆ సత్వగుణ సంపన్నులైన వాళ్ళకి ఈ జ్ఞానం కలుగుతుంది. జ్ఞానమయం తపః అన్నారు. సత్వగుణం కలిగి ఉండడమే తపస్సు, ఎందుకంటే సత్వగుణమే జ్ఞాన ప్రతిరూపం. అది జ్ఞానమయం తపః అని చెప్పారు. సత్వప్రధానముగా కలిగినటువంటి మాయా పరిణామం, ఈ బ్రహ్మం యొక్క సృష్టి ఎటువంటిది? సత్వప్రధానంగా ఉన్నటువంటి మాయా పరిణామం. తను మార్పు చెందకుండా మార్పు చెందిస్తాడు అన్నాడు. ఎలాగండి తను మార్పు చెందకుండా ఎలా మార్పు చెందుతాడు అన్నాడు. ఎండమావులున్నాయి చూసారా, మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే నీళ్లు కనపడతాయి, తార రోడ్డు మీద నీళ్లు కనపడతాయో కనపడవా? ఉన్నట్టుగా కనపడతాయి నిజంగానే, కానీ ఆ రోడ్డు ఏమన్నా మార్పు ఉందా? అట్లాగే ఉంది. నీళ్లు ఉన్నాయండి తడిసిపోయింది అంటారా? మరి నీళ్లు కనపడుతున్నాయి కదండి, కనపడుతుందండి. తను మార్పు చెందకుండా రోడ్డు ఆ నీళ్లు కనపడేటట్లు చేసింది. ఏమంటామండి ఈ కారణాన్ని? ఏం కారణం అంటాం? ఇప్పుడేక చెప్పాను, తను మార్పు చెందకుండా నీళ్లు ఉన్నట్లుగా సృష్టిస్తుంది. ఏం కారణం అది? వివర్త కారణం. అలాగే చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాడు, పాము అనుకుంటాడు, కానీ తాడు తాడుగానే ఉంది, కానీ పాము పుట్టింది. ఎట్లా పుట్టిందండి? ఈ అజ్ఞానం నుంచి చీకటిగా ఉండడం వల్ల ఆ యొక్క పాము ఉద్భవించింది. ఆ పాము ఉద్భవించినప్పుడు అక్కడ నిజంగా పుట్టిందండి, కానీ కనిపిస్తోందండి ఐ ఎక్స్పీరియన్స్ ద స్నేక్ అన్నాడు. ఆ తాడు ఏదైనా మార్పు చెందిందా పోని చెప్పండి. ద స్నేక్ రోప్ హ్యాస్ అండర్గాన్ ఎనీ చేంజ్? అది ఏం కారణం? వివర్త కారణం. ఆ తాడు అనేటువంటిది తాను మార్పు చెందకుండా ఆ సర్పాన్ని సృష్టించిందా లేదా? నిజంగా సృష్టించలేదండి. నిజంగా సృష్టించకపోయినా వీడు చూశాడు కదా, భయపడుతున్నాడు కదా పుట్టినట్లుగా. అదేవిధంగా సృష్టి కూడా జరగలేదు. అర్థమైందా? దేర్ ఇస్ నో క్రియేషన్ ఎట్ ఆల్. ఇప్పుడే కదండి సృష్టి అని చెప్పారు అన్నారు. చెప్పాను, కానీ ఇది ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ సృష్టి. ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ సృష్టి. దెర్ ఇస్ నో సృష్టి ఎట్ ఆల్. ఆ తాడు మీద పామును ఎలాగైతే ఆ వ్యక్తి చూశాడో, మీరు చెప్పండి, ఆ యొక్క సెమీ డార్క్నెస్లో ఆ పామును చూశాడు, ఆ సెమీ డార్క్నెస్లో పామును చూసిన వాడికి పామున్నది, కానీ ఆ పక్కవాడికి ఉన్నదే? ఇంకొక అతను అది పాముగా చూడలేదు, కానీ ఒకతనికి పాముగా కనపడుతుంది, ఒళ్ళంత చెమట పడుతోంది, నరా ఒడుకుతున్నాడు ఒక పక్కన, కానీ నిజంగా పాము ఉందా అండి? లేదు. మరి కనిపిస్తున్నది కదండి. అదేవిధంగా అజ్ఞానులందరికీ ఈ సృష్టి కనపడుతుంది, సృష్టి ఉన్నట్లుగా కనపడుతుంది, సృష్టి నిజంగా జరిగినట్లుగా కనపడుతుంది, కానీ జ్ఞానికి ఈ సృష్టి అనేటువంటిది జరగనే లేదు. మరి ఇదంతా ఎందుకండి ఈ కథ? ఈ సృష్టి జరిగింది, సృష్టి సృష్టి అన్నారు కదా. సృష్టిని ఇంట్రడ్యూస్ చేసి సృష్టి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉపకరణం. ఎలాగైతే కప్పు వేయడానికి దూలాలు పెడతాడో, కప్పంతా సెట్ అయిపోయిన తర్వాత దూలాలని తీసేస్తాం. ఏమండి ఈ దూలాలను ఎందుకు పెట్టారంటే కప్పు వేయడానికి పెట్టామండి అన్నారు. మరి వేశారు కదా, తీసేస్తారేమిటండి అన్నారు. తీసేస్తామండి, అవసరం అయిపోయిందన్నారు. అదేవిధంగా విల్ ఇంట్రడ్యూస్ ద సృష్టి, విల్ రిమూవ్ ద సృష్టి అన్నారు. అది సర్వజ్ఞ సర్వవిత్ అండి. సామాన్య చైతన్యం, విశేష చైతన్యం, ఈ రెండు తెలుసుకునేవాడు ఆ అక్షర బ్రహ్మం ఎవరైతే తెలుసుకుంటారో ఆ జ్ఞాని. అది జ్ఞానమయం తపః అన్నారు. జ్ఞానమే తపస్సు. తర్వాత ఏతద్ బ్రహ్మ, ఏతద్ బ్రహ్మ అంటే ఇక్కడ హిరణ్య గర్భ మళ్ళీ వచ్చారు. హిరణ్య గర్భ సృష్టి సూక్ష్మ ప్రపంచ అనర్థం. నామరూపం అన్నం తస్మాత్ జాయతే. ఈ నామరూపాలన్నీ కూడా ఆ హిరణ్య గర్భుడి నుంచి, ఆ బ్రహ్మాజీ నుంచి వచ్చినాయి. నామరూపాలన్నీ కూడా ఆ బ్రహ్మానికి వేరే వేరే రూపాలు, నామాలు. నామాలంటే అడ్డనామాలా నిలువు నామాలా? ఆ నామాలు కాదండి, పేర్లు. పేర్లు, మన పేర్లు ఉన్నాయి కదా, ఆ బ్రహ్మానికే సుబ్బారావు, కృష్ణారావు, వెంకటరావు పేర్లు. లక్ష్మీదేవి, భూదేవి, సరస్వతి, పార్వతి, మనందరూ పేర్లు ఉన్నాయి కదా. అది మర్చిపోయి బ్రహ్మాన్ని ఈ పేర్లు పట్టుకొని కొట్టుకుంటున్నాం మనం. ఇదే నిజం అనుకుంటున్నాం, ఈ శరీరం నిజం అనుకుంటున్నాం, ఈ పేరు నిజం అనుకుంటున్నాం. ఈ ఐదు అడుగులు, ఐదు అడుగులు ఆరు అంగుళాలు, ఐదు అడుగులు ఏడు అంగుళాలు, 70 కేజీలు, 80 కేజీలు నిజం అనుకుంటున్నాం. చూసారా, ఆ చైన్ను చూసి మురిసిపోతున్నారు. ఆ చైన్లో ఉన్నటువంటిది గోల్డ్ సంగతి మర్చిపోయినాం. వాల్యూ గుర్తుంది కానీ ఆ చైన్లోనే మన ధ్యాస పడుతుంది. ఎందుకంటే షేప్ నేమ్, కంఠహారం, కంఠహారం అంటే నేమ్ కూడా బాగుంది, చూడటానికి అందంగా, డిజైన్స్ కూడా బాగుంది, మన మనస్సుని అట్రాక్ట్ చేస్తుంది. దాని యొక్క ఎస్సెన్స్ వి లూజ్ సైట్ ఆఫ్. అదేవిధంగా మనందరం ఆ బ్రహ్మస్వరూపమే, కానీ ఈ నామం, రూపం, రంగు, వేషం ఇవన్నీ వచ్చేటప్పటికీ అసలు విషయాన్ని మర్చిపోయినాం. ఆ అసలు విషయాన్ని చెప్పడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది. కష్టపడి చెప్పినా అర్థం కావటం లేదు, అర్థమైనట్లుగా ఉంటుంది, అర్థం కావడం లేదు. కానీ ఆ స్వరూపం నేనే అని తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాను చూసారా. ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నాడు, నేనే ఆ స్వరూపాన్ని. ఈ యొక్క చర్మం, మాంసం, ఎముకల చేత కప్పబడి ఉన్నాను. ఈ పేరులో పెట్టాడు, అందుకని ఆత్మావై బ్రహ్మ నామాసి అని చెప్పి తండ్రి ఒక నీకు పేరు పెడుతున్నాను, నీ పేరు అసలు ఆత్మ. పొరపాటున పెట్టారు, పేరు పెట్టడంతో వచ్చింది ప్రాబ్లం. ఆ పేరు పెట్టకుండా ఉంటే ఆత్మ ఆత్మనన్న జ్ఞాపకం ఉండేది. ఇప్పుడు సుబ్బారావు వెంకటరావు అని పెట్టేటప్పటికి సుబ్బారావు సుబ్బారావు అనుకుంటున్నాడే కానీ ఆత్మ అని మర్చిపోయినాడు. నామ రూప ఇవన్నీ కూడా వీటి నుంచే పుట్టినైట, బ్రహ్మం నుంచే. తర్వాత చూస్తాం మిగతావి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.